శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు భగవంతుడు. ఈయన వేదమంత్ర ధ్యానంతో పూజించేవాడు. 6 అంగాలు చదువుకున్నాడు, షడంగాలు వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఇవి వేదాంగాలు. అవన్నీ శివుడికి సమర్పించేవాడు. ఈయనకి అదృష్టం ధర్మార్థ కామ మోక్షములు అన్నట్టుగా 4 కొడుకులు పుట్టారట. ఒక్కొక్కడి అదృష్టం వల్ల సరి అయిన కొడుకులు పుడతారు. నాన్నగారు, మీరు పూజ చేసుకోండి, పద్మాగర్ గారితో తీర్థయాత్రలకు వెళ్ళండి, మీరేమైపోయినా మేము పట్టించుకో, అమ్మని మేము జాగ్రత్తగా చూస్తామన్నారట. ఎంత అదృష్టవంతుడండి, తల్లిని అలా చూస్తాం అని బాధ్యత వేసుకుని తండ్రికి స్వేచ్ఛ ఇచ్చే కొడుకులు పుట్టడం మహాయోగం అన్నాడు. ఏ తండ్రి అదృష్టవంతుడు, కొడుకు తండ్రి బాధ్యతని భుజస్కంధాలం వేసుకుని నిశ్చింతగా తీర్థయాత్రకు వెళ్ళు అని అన్నాడా, ఇక తండ్రి అదృష్టవంతుడు. నేను చెప్పిన మాట అనుకున్నారు. మార్కండేయ పురాణంలో కొడుకు ఎవడు తండ్రి ఎవడు ఎటువంటి వాడు అదృష్టవంతుడో అలర్కోపాఖ్యానంలో ఋతధ్వజుడు చెప్పాడు. జనక భుజావనీజముల చల్లని నీడవశించియున్ననే ననుపమ భోగభాగ్యపు సమన్విత జీవిని. మా నాన్నగారు ఒక కల్పవృక్షం, ఆ తండ్రి అనే చెట్టు నీడలో సుఖంగా బతికాం. కాబట్టి మా నాన్నగారి నీడలో పెరిగిన మేము అదృష్టవంతులం, చల్లగా హాయిగా. ఆ తండ్రి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలా చేసి ఆయన వచ్చేదాకా ఆయన సింహాసనాన్ని చెక్కు చెదరకుండా కాపాడతాం. మేము తండ్రిని పూజిస్తాం, మా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తాడు, మేము పరస్పరం సుఖంగా ఉన్నాం, నాకు ఇంకే కోరిక లేవు అన్నాడండి అశ్వతరుడు అని వాసుకి కొడుకు. ఒక పాతాళలోకాన్ని పరిపాలించే నాగరాజు గారి కొడుకు వాసుకి కొడుకు. నాయన నీకేం కావాలో కోరుకో అంటే అలర్కుడు అనేటటువంటి వాడి తండ్రి ఋతధ్వజుడిని కువలయాసుని వాడు వెంటనే చెప్పిన మాట. మా నాన్న కల్పవృక్షం, ఆయన దగ్గర ఉన్నాను, నాకేం లోటు, నాకేం అక్కర్లా. ఇంకా మా నాన్న ఆయన ఇష్టం, ఎప్పుడు తీర్థయాత్రలు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. నాన్నగారు మీరు పద్మాగర్ గారితో పాటు ప్రణవపీఠంతో వెళ్ళిపోండి, మేము ఇంట్లో కూర్చుని నీ బదులు మేము చూస్తాం, మీరు అసలు రావక్కర్లా. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మిమ్మల్ని రెండో ఆయన ఫోన్ చేసి ఏడిపించాం, మేమే డిసిషన్ తీసుకుంటాం, నీకేం భయం లేదు అని నిర్భయంగా చెప్పేవారట. అసలు ఎంత భాగ్యం అండి అది, ఇలాంటి కుటుంబాలు ఉంటే వాళ్ళు అదృష్టవంతులు. నాన్న నువ్వు వెళ్ళిపోతే మేము ఈ బాధ్యత పడలేము, నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వు తగులడు, మేము హాయిగా మా పెళ్ళం బిడ్డలతో సుఖిస్తాం, మా సంపాదన మా ఉద్యోగాలు మావి అని తండ్రిని పీడించి ఉంటే మీరంతా రాగలరటండి. ఒకవేళ వచ్చిన వెంటనే మిమ్మల్ని సలిపేస్తే, పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఏడిపిస్తే ఇక్కడ ఉండగలరా? మీరు అదృష్టవంతులే, మీకు కూడా మంచి పిల్లలు ఉన్నారు అని నేను భ్రమిస్తున్నాను కనుక. మొత్తం మీద ఏది ఏమైనా అది ఒక యోగము అన్నారు. ఈయనకి అటువంటి కొడుకులు 4 పుట్టారట, ఒకరు కాదు ఇద్దరు కాదు. దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి, ఆ 4 పేర్లు కూడా అలాగే పెట్టాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవప్రియుడు ఎవరవుతాడు, కొడుక్కి పేర్లు చాలా జాగ్రత్తగా పెట్టాడు. ధర్మం ఎవరి దగ్గర ఉంటే వాడు దేవతలకి ప్రియుడు అవుతాడు. అంటే పెద్ద కొడుకు ఎవడనమాట, ధర్మం, అందుకని దేవప్రియుడు. మీరు దేవతలకి ప్రియులు అవ్వాలంటే ఏం చేయాలి? ధర్మంతో నడుచుకోవాలి. రెండో వాడికి ప్రియమేధనుడు అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు? బాగా డబ్బు ఉండి ఈ డబ్బుని సమయానికి దానం చేస్తే అందరూ వాడిని చూసి సంతోషిస్తారు, కాబట్టి వీడు అర్ధానికి ప్రతీక కనుక ప్రియమేధనుడు. మూడోవాడు సుకృతుడు, ధర్మ అర్థములతో కూడిన కామమును కోరికలను తాను తీర్చుకుంటూ లోకానికి తీరిస్తే వాడే సుకృతుడు. అంటే సుకృతం అంటే సరి అయిన కామము కలిగిన వాడే సుకృతుడు. ఇంకా నాలుగోవాడు ధర్మవాహి, మోక్షం కావాలంటే ధర్మము ప్రవహింప చెయ్యాలి, ధర్మాన్ని శరీరంలో నిలబెట్టుకోవాలి. అందుకని ధర్మవాహి. చాలా తెలివైన వాడు, చెప్పకుండా చెప్పడం అంటే పేర్లు పెట్టడం ద్వారా నాకు నలుగురు కొడుకులు, నాలుగు వేదాలు, ధర్మార్థ కామమోక్షాలు, నాలుగు సముద్రాలు, నాలుగు దిక్కులు అనుకుంటూ ఆయన కొడుకులకు పేర్లు పెట్టాడు. వారు కూడా అదృష్టవశాత్తు పుణ్యాత్ములని చెప్పాను కాబట్టి బాగా చదువుకున్నారు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించారు. కొడుకులు వేదం చదువుతూ ఉంటే ఆ తండ్రి ఆనందంతో పొంగిపోయి ఇక ఈ రోజు నుంచి నాకు చీకు చింత లేదు అనుకునేవాడు. నిశ్చింతగా కూర్చుని శివలింగాన్ని పెట్టుకు పూజ చేసేవాడు. ఎందుకని బాధ్యతలంతా కొడుకులు పుడుతున్నారు, ఆయనకి ఇంక వెంగే ఉంది. పెళ్ళయింది, నా పెళ్ళాన్ని తీసుకుని నేను ఇంకో చోట మకాం పెట్టేస్తాను అని ఒకడు, మా నాన్నకి నాకు సంబంధం లేదు నాకు పాంతు, మళ్ళీ ఇదొకటి వేద దిక్కుమాల భాష, నాకు డబ్బే కావాలని ఒకడు, నాకు జబ్బే కావాలని ఒకడు అంటే ఈ తండ్రి ఏమైపోతాడు? తండ్రి ఎంత గొప్పవాడు కాకపోతే ఈ కొడుకులకి ఎంత చదువు చెప్పి వాళ్ళకి ఏదో ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఆనంద పెడుతుంటే ఆ తండ్రి కోరిక తీర్చడం కంటే గొప్ప కాదు, ఆ తండ్రిని సేవించడమే గొప్ప అనుకున్న ఈ కొడుకులు దొరకడంతో హాయిగా పార్థివలింగాన్ని పూజిస్తున్నట్టు. అప్పుడు జరిగిందో తమాషా, పరీక్షిస్తాడు పరమాత్మ మళ్ళీ. ఎప్పుడు రోజులు ఒకే రకంగా వెళ్ళిపోతాయిటండి, తండ్రి సుఖంగా గడుపుతున్నాడు, కొడుకులు హాయిగా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, కోడళ్ళు వచ్చారు, కోడళ్లతో పాటు మేడళ్ళు వచ్చాయి, కానీ ఏ కోడలు వేరే కాపురం పెట్టలా. మామయ్యో మేము మా అబ్బాయి మా ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతానండి ఒక్క కోడలల్లా, మీకు మీరే మాకు మేమే అని ఎప్పుడు తగాదా పడలేదు. అందరూ ఒకే ఇంట్లో హాయిగా కలిసి ఉన్నారట, కొడుకులు కలిసి ఉన్నారు, తోడి కోడళ్ళు కలిసి ఉన్నారు, మామగారిని సుఖపెట్టారు, అత్తగారిని సుఖపెట్టారు, రోజు రోజుకి ధనం పెరుగుతోంది. ఇంట్లో బాగుంటే ఇంకో సమస్య పెడతాడు శివుడు, అయితే ఇంట్లో సమస్య లేదా బయట సమస్య, ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్నీ సుఖంగా ఉంటే నా అంత గొప్పవాడు లేడు, తేడా వస్తే మాత్రం పక్కవాడి వల్ల ఇది జరిగింది అంటాంగా మనం. ఆ కాలంలో రత్నమాల అనే ఒక పర్వతం మీద ఒక భయంకర రాక్షసుడు కోట కట్టుకుని నివసించాడు. వాడి పేరు దోషణుడు, దోషణాసురుడు వాడు, వాడి పేరే దోషణుడు. దిక్కుమల్లాడు రామాయణంలో కరదోషణుడు లాంటి వాడు వీడు, కాకపోతే రామాయణానికంటే ముందు జరిగింది ఇది కథ. వీడు ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించాడు, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి అంటే దేవతల్ని మానవుల్ని అందరినీ జయించే పరాక్రమం కావాలన్నట్ట. తథాస్తు అన్నాడు ఆయన. ఇంకేముంది, మహాభయంకరమైన ఈ వరాలతో అసలే బలవంతుడు, బ్రహ్మవరాలతో గర్వించాడు, దేవతల్ని తన్నాడు, తరిమేశాడు, ఋషుల్ని కొట్టాడు, చిట్టేశాడు, వాడు అంతకంతకీ దుష్టుడైపోయాడు, భూమండలం అంతా తిరిగాడు. భూమి మీద మానవులు సుఖంగా ఉండడానికి అసలు కారణం వేదాలు చదవడం, పురాణాలు జరగడం, యజ్ఞాలు జరగడం. కాబట్టి బ్రాహ్మణులందరినీ చంపేస్తే, యజ్ఞాలన్నీ పాడైపోతే, పురాణాలు ఆగిపోతే ఇంకా వర్షాలు కొరకు నాశనం అయిపోతారు జనం. జనాన్ని నాశనం చేయాలంటే వేదాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వాడికి ఆ బుద్ధి పుట్టిందనమాట. అందుకని వెంటనే ఏం చేశాడు వాడు, ఎక్కడ వేదం చదువుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి, ఆ వేదం చదివేవాడు గొంతుకలా పట్టేయండి, పిసిగేయండి, చంపేయండి, అక్కడ కూర్చుని దీక్షా కంకణం ధరించిన వాళ్ళందరినీ నవిలేయండి, యజ్ఞాలని పాడు చేసేయండి, పురాణాలు ఆపేసేయండి, గోవుల్ని వధించి మాంసం ముద్దలు చేసుకుని తినేయండి అంటూ ఆజ్ఞాపించగానే ఉబ్బి బొబ్బలు పెడుతూ ఉక్కు మిగిలిన రక్కసి మోక లోకాన్ని ఉక్కడగిస్తూ బయలుదేరింది. సోలాలు పుచ్చుకొని పెద్ద పెద్ద కోరలతో, నల్లని రూపాలతో, నెత్తిమీద కొమ్ములతో, పెద్ద పెద్ద పొట్టలతో, భీకరాకారం కలిగిన కుంభకర్ణుడి వంటి పరాక్రమం కలిగిన రాక్షసులంతా విజృంభించి లోకాలన్నీ ఆవరించి అప్పటి వరకు జరుగుతున్న ధర్మాన్ని నాశనం చేసి మొత్తం ఆలయాలు పడగొట్టేసి వేదధర్మాన్ని నాశనం చేసి విధ్వంసాన్ని సృష్టించేశారు. అసలే వాడు బలవంతుడంటే వాడితో ఉన్న రాక్షసులు వాడికంటే ఏడాకులు ఎక్కువ చదివారు. ఈ రాక్షసుల్లో కొందరు మూడు కళ్ళు, కొందరు నాలుగు కళ్ళు, కొందరికి పది తలలు, కొందరికి పెద్ద ముక్కు, కొందరికి పొడుం ముక్కు, ముక్కు పొడుం వంటి డొక్కు వంటి ముక్కులు, కొందరికి పెద్ద పెద్ద చేతులు, పెద్ద బాణకడుపు, ఒకటి కాదు వికారాకారాలతో ఉన్నారట. ఈ వికృతమైన ఆకారాలతో, వికారాకారాలతో ఉన్న ఈ రాక్షసులు లోకాలన్నీ పట్టుకు పట్టుకుని పీడించేశారు. సరిగ్గా అలా తిరుగుతూ తిరుగుతూ మన ఉజ్జయినీపురం వచ్చారు, నగరం అంతా చుట్టుముట్టారు. ఆ సమయంలో అందరూ హాహాకారాలతో బాబోయ్ బాబోయ్ అని పరిగెడుతుంటే పారిపోతున్న వాళ్ళంటే వాళ్ళకి సరదా పుట్టింది. వాళ్ళని పట్టుకుని పట్టుకుని వేటాడి కొందరు నడుములు విరిచేశారు, కొందరు పీకలు నరికేశారు, కొందరు ముక్కులు పీకేశారు, కొందరికి చేతులు పీకేశారు, కొందరికి డొక్కలు తీల్చేశారు, కొందరికి పక్కలు విరగొట్టారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు విధ్వంసం సృష్టించారు. దాంతో కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ మహానుభావ పుణ్యాత్మ భార్గవ భృగువంశస్థుడా, శ్రీవత్సగోత్ర పవిత్రజ, రక్షించు రక్షించు అన్నారు. శ్రీవత్సగోత్రం వాళ్ళు అప్పటి నుంచి కూడా ప్రజల్ని రక్షించి పీఠాలు స్థాపించారండో, మాటలు కదా గోత్రం అంటే. సరే ఏది ఏమైతేనే ఈ జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు. స్వామినః కిం కర్తవ్యం దుష్టాశ్చ సముపాగతాః హింసితా బహవో లోకాః ఆగతాశ్చ సమీపతః. భార్గవ మహాత్మ దూషణాసురుడు తన సైన్యంతో మన నగరాన్ని చుట్టుముట్టాడు, అందరూ చచ్చిపోతున్నారు, ఇప్పటికే లోకాలన్నీ ఈ రాక్షసుడి వల్ల అల్లకల్లోలం అయిపోయాయి, ఈ దుర్మార్గుడి నుంచి రక్షించవా రక్షించవా అని ఏడ్చారట. మేమేం చేయాలనగానే ఆయన కొడుకుల్ని పిలిచి, మనందరం ఇక్కడ కూర్చుందాం, ప్రజలారా మీరు ఇక్కడే కూర్చోండి, ఈ ఇంటిలో పార్థివలింగం ఉంది, శివలింగం ఉన్న చోటికి వాడు వచ్చాడా వాడు శవం అయిపోతాడు, మనకేం భయం లేదు, ప్రపంచాన్నే తన కడుపులో పెట్టుకుని లయం చెయ్యగలిగిన పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంటే మనకేం భయం, దర్జాగా ఇక్కడ కూర్చోండి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరూ అక్కడ కూర్చొని చక్కగా భజన చేసుకుంటూ కూర్చున్నారు. మృత్యుంజయాపాహి 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 మృత్యుంజయ అంటూ ఈ పారిపోయిన జనమంతా ఏమైపోయారో చూడండి అన్నాడు దూషణాసురుడు. ఇక్కడ ఎవడో బ్రాహ్మడు ఉన్నాడండి, వాడి ఇంట్లో ఒక మట్టితో శివలింగం లాంటి ఒక ఆకారం పెట్టారండి, అక్కడ జనమంతా చేరారండి, భజనలు చేసుకుంటున్నారండి, పూలతో పూజిస్తున్నారండి అన్నారు రాక్షసులు చూసి. వెంటనే వీడి సైన్యంతో రెండు రాని అక్కడికి వచ్చేశాడు, ఇంటి చుట్టూత విడిది చేశాడు. వెంటనే ఈ లోపల ఉన్నవాళ్ళు కంగారు పడి, గురువుగారండి గురువుగారండి, రాక్షసుడు సైన్యంతో వచ్చాడు, మాకు కొంచెం భయంగా ఉంది. ఈ కూర్చున్న వాళ్ళలో కొంతమంది భయస్థులు ఉంటారులేండి, గురువుగారి మీద ఎంత నమ్మకం ఉన్నా లోపల మళ్ళీ భయమే, ప్రాణభయం కదా, కబుర్లు చెబుతారు కానీ కూర్చుంటారు కానీ వెళ్ళి అవకాశం వస్తే పారిపోవడానికి సిద్ధపడే కొంతమంది భక్తులు కూడా వస్తారు యాత్రలకి. అంచేత వాళ్ళల్లో ఎప్పుడు పారిపోదామని డోర్ దగ్గర కూర్చునే వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు గురువుగారు గురువుగారు అంటే ఈయన నిశ్చలంగా కూర్చున్నాడు, అసలు మాట్లాడట్ల సమాధిలోకి వెళ్ళిపోయాడు క్రమంగా. కొడుకులు మాత్రం నలుగురు నాలుగు వేదాలు చదువుతూ శివుణ్ణి పూజిస్తూనే ఉన్నారు. ఈ మట్టి లింగాన్ని తొలగించండి, ఈ బ్రాహ్మల్ని నరికేయండి, చుట్టూ చేరి భజన చేస్తున్న ఈ భజన పరులందరినీ ముక్కులు పీకేయండి, డొక్కలు చీరేయండి అని అరుస్తూ వాడు కత్తి పుచ్చుకుని సోలాలు పుచ్చుకున్న రాక్షసులతో లోపలకు అడుగు పెట్టాడు. అప్పుడు జరిగింది ఒక ఆశ్చర్యకరమైనది. ఈ పార్థివలింగం ముందే ఇప్పుడు మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనానికి ఆల్మోస్ట్ అది వీరంతా వెళ్ళారు అవునా. ఇప్పుడు ఆ లింగం ఉన్న స్థానంలో పూర్వం మట్టి లింగం ఉండేది పార్థివలింగం, ఆ మట్టి లింగం మాయమైపోయి పెద్ద గొయ్యి ఏర్పడిపోయిందట. గర్త తతః సముత్పన్నః, ఓ పెద్ద గర్త, గర్త అంటే గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో నుంచి శివో వికట రూప దృక్కు, శివుడు వెంటనే ఒక వికట రూపాన్ని ధరించి బయటకు వచ్చేశాడు. అదిగో ఆయనే మహాకాల ఇతి ఖ్యాతః దుష్టహంతా సతాంగతి, ఆయనే మహాకాలుడు, భయంకరాకారంతో నల్లని శరీరంతో నల్లని బట్టలు కట్టుకుని ఎర్రని మిడిగుట్లతో సోలం పుచ్చుకుని భీకరాకారుడై హుం అన్నాడు ఒక కరుపు, మళ్ళీ మామూలు అరవడం కాదు, ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మసాత్కృతమాంస్తద. ఇంక యుద్ధం లేదు, పొడవడం లేదు, ఆయన అక్కడికి రావడంతో హుంకారం చేశాడు. ఆ హుంకారానికి నోట్లోంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చే మామూలు అగ్నిజ్వాలలు కాదన్నమాట అవన్నీ కూడా. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై పుట్టినప్పుడు దవశిఖి, ఆకాశమంత ఎత్తు మంటలు అగ్నిజ్వాలలు ఆ నోటిలోని హుంకారం నుంచి పుట్టి ఆ అగ్నిజ్వాలలా మొత్తం ఆవరించేసే ఈ రాక్షస సైన్యాన్ని, ఆ అగ్నిజ్వాలల్లో నుంచి ఇంతంత నిప్పురవ్వలు వచ్చి వేళ్ల మీద పడిపోయాయి, ఆ నిప్పురవ్వలతో పాటు ధూమాయుత పొగ కూడా ఆవరించింది, పిడుగులు పడినట్టు శబ్దం వచ్చింది. ఆ భయంకర శబ్దంతో అగ్నిజ్వాలలు క్రమ్మి క్రమ్మి అందరినీ ఒక్క నిమిషంలో బూడిద చేసేసాయి. అసలు ఏం జరిగిందో ఎవరికి ఏం అర్థం లేదండి, ఓ హుంకారం వినబడింది, ఈ జనం గుడ్లు అలా మిడిగుడ్లేసి చూస్తూ ఉండేలోపే అగ్నిజ్వాలలు పుట్టాయి, నిప్పురవ్వలు పుట్టాయి, బూడిద పుట్టింది, ఈ గాడిదలందరూ బూడిదైపోయారు ఒక్క క్షణకాలంలో. పొగ ఆవరించేసింది. క్షణం తర్వాత చూస్తే దోషణుడు లేడు, వాడి సైనికులు లేరు. మిగతా సైన్యం కాలిపోతూ ఉంటే భయపడిపోయిన సైన్యం పారిపోయారట. కించిత్ సైన్యం పలాయితం, కొంత సైన్యం పారిపోయింది, హడిలిపోయి ఎందుకు వచ్చిందిరే బాబు అని. పారిపోయిన వాళ్ళు ఏం చేయడు, ఆయన వదిలేశాడు. దోషణుడు ఈ విధంగా తచ్చాడట. సూర్యోదయం కావడంతో చీకట్లు పటాపంచెలవుతాయి, సూర్యుడు ఉదయించడంతో అందరికీ వెలుతురు కనపడుతుంది. ఈ రాక్షసులంతా మహానుభావుడు ఈశ్వరుడు రావడంతో నాశనం అయిపోయారు. అప్పుడు దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు, దుందుబులు మ్రోగించారు, జై హో పరమేశ్వర అన్నారు. అప్పుడు సమాధి స్థితి నుంచి కళ్ళు విప్పాడు ఈ భార్గవుడు. ఆయన కొడుకులు చూశారు, ప్రజలు చూశారు, ఆశ్చర్యపోయారు. వీడు ఎంతమందిని చంపాడు, ఎంత అల్లకల్లోలం సృష్టించాడు, ఏళ్ల తరబడి ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ పరమ పాపాత్ముడు, ఈ నీచుడు క్షుద్రుడు ఒక్క క్షణంలో కాలిబూడిదైపోయాడు అని అందరూ ఆయనకి నమస్కరించగానే దేవతలు కూడా బృహస్పతితో పాటు వచ్చి, పరమేశ్వర మేము వీడిని ఎలా చంపుదాము అనుకున్నాం, నువ్వు చాలా సులభంగా చంపించావు, మాకు ఒక కోరిక ఉందన్నారట ఈ దేవఋషులు దేవతలు కూడా. మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో ముక్తిం ప్రయచ్చనస్యం భో సంసారాంబుధితస్యవ అత్రైవ అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హిత్వయా శివ స్వదర్శకాన్ నరాన్ శంభో తారయత్వం సదా ప్రభో. మహాకాల మహాదేవ, ప్రపంచ ప్రళయకాలంలో హుంకారంతో లోకాలు నాశనం చేస్తావని విన్నాం, ఆ హుంకారాన్ని ఇప్పుడు చూశాం. ఈ హుంకారంతో ఈ దుర్మార్గుడు కళ్ళు మూసి తెరిచేలోపు భస్మైపోయాడు. మహాదేవ, దుష్టుల్ని ఇంత సులభంగా చంపుతావని మాకు అర్థమయ్యింది, ఇక మాకు ఒకటే కోరిక, భూలోకంలో ఉన్న ప్రజల్ని మమ్మల్ని తరింపచేయి, మాకు ఈ సంసారం మీద వ్యాసించింది, ఇక్కడున్న ఈ భార్యలు ఈ పిల్లలు ఈ ధనాలు ఇవన్నీ భ్రమ, క్షణంలో ఉండి నశించిపోతాయి, వీటి మీద వ్యామోహం పోయింది, మమ్మల్ని అనుగ్రహించి ముక్తి ఇయ్యి, మాకు మోక్షం ఇవ్వడమే కాక కలియుగాంత వరకు ఈ గోతిలోంచి ప్రత్యక్షమయ్యావు పార్థివలింగాన్ని తొలగించుకుని, ఇక్కడ మహాద్భుత దివ్యలింగ రూపం ధరించు, లింగరూపంలో ఇక్కడే ఉండు, నిన్ను ముట్టుకున్న వాళ్ళకి సదర్శకాన్నరాన్ అంటే నిన్ను చూచిన వారికి అన్ని వేళలా శుభాన్ని ప్రసాదించు అనగానే ఆయన ఉత్తి శుభం కాదు పరమశుభం ఇస్తాను, ఈరోజు నుంచి ఇక్కడ నేను శిలారూపం ధరించి అందులో నా జ్యోతిస్వరూపాన్ని నిలబెడతాను, మూడవ జ్యోతిర్లింగాన్ని చేస్తాను. ఇంత పూర్వం సౌరాష్ట్రంలో సోమనాథలింగంలో నా అగ్నిని నిలబెట్టాను, రెండవది మల్లికార్జున లింగం, ఇప్పుడు ఈ మూడవ మల్లికార్జున లింగం అనేది పిలువబడుతుంది. అంటే మానవుడు అజ్ఞానంతో ఉన్నాడే, ఆ అజ్ఞానమంతా కూడా తొలగించి ప్రపంచ ప్రళయకాలంలో మహాకాలుడనే పేరుతో లోకాన్ని లయం చేసుకునే రూపం ఇదన్నమాట. ఈ మహాకాలుణ్ణి దర్శించిన వాడికి కాలుడి వల్ల భయం ఉండదు, యముడి వల్ల మృత్యు వల్ల భయం ఉండదు, కాలుడి నుంచి రక్షింపబడాలంటే మహాకాలుణ్ణి పట్టుకోవాలి, ఆయనే కాలుడు కాలకాలుడు మహాకాలుడు కాబట్టి. ఇది జ్యోతిర్లింగం అవుతుంది, యుగాంతం వరకు ఇక్కడే ఉంటాను. ఈ అవంతిపురాన్ని, అవంతి అన్న ఉజ్జయిని అన్న ఒకటే మీకు పదే పదే చెప్పాను, ఈ పురాన్ని అవంతిపురం అని ఉజ్జయినిపురం అని కూడా పలుకుతాం. వసుదేవుడి చెల్లెలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు మహావింద, ఆవిడ్ని ఇక్కడ రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. అదిగా ఆ ఇద్దరికీ పుట్టిన వాళ్ళు విందానువిందులు, విందానువిందులు అనే వాళ్ళ కాలం వరకు కూడా ఇక్కడ నేను సంతోషంతో ఉంటాను. కానీ వారి కాలంలో వాళ్ళు దుర్యోధనుడి వెంట వెళ్ళి సొంత బావగారిని కృష్ణుణ్ణి ద్వేషిస్తారు, అప్పటితో ఈ నగరానికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది పూర్తయ్యాక మళ్ళీ కృష్ణుడు వచ్చి ఇక్కడ గురు పూజ చేస్తాడు, అప్పుడు ఈ పట్టణం మరింత ప్రసిద్ధికి ఎక్కుతుంది అని ఆశీర్వదించాడు ఆయన. ఇది మూడవ జ్యోతిర్లింగం. ఇక్కడ తమాషా చెప్పాలి, కృష్ణుడు వసుదేవుడు కొడుకు, వసుదేవుడు మొదలుకొని 8 మంది అన్నదమ్ములు వాళ్ళు, తర్వాత 8 మంది మగపిల్లలు పుట్టాక సూరసేన మహారాజు గారికి 8 మంది కూతుళ్ళు పుట్టారు. సూరసేనుడని ఒక యాదవరాజు ఉన్నాడు, ఆ యాదవరాజు పెద్ద కొడుకు వసుదేవుడు, ఆఖరి కొడుకు సత్యకుడు, ఆ తర్వాత కుంతి, సాత్వతి, ఇదిగో ఈ వింద, ఇలాంటి వాళ్ళు 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 8 మందిలో పెద్ద ఆవిడ కుంతిని చిన్నప్పుడే, అసలు ఆవిడ పేరు పృథ, కుంతిబోధుడనే రాజుగారు పెంచుకున్నాడు, అప్పటి నుంచి కుంతి అయ్యింది. ఆవిడ పిల్లలు పాండవులు, వాళ్ళంతా కృష్ణుణ్ణి పూజించారు, తరించారు. ఇంకా తర్వాత ఆవిడ దగ్గర నుంచి 7 పిల్లలు కూడా, మరి అదేం కర్మయోగమో, కృష్ణుని ద్వేషించారు, నాశనమైపోయారు. అక్క చెల్లెళ్ళే అంత, అన్నదమ్ములే వీళ్ళు. మేనమామ బిడ్డల్ని కృష్ణుణ్ణి బలరాముణ్ణి దేవుళ్ళుగా గుర్తించిన కారణం చేత కుంతీదేవి పిల్లలు మోక్షం పొందారు. మూర్ఖులు గనక శిశుపాలుడు, దంతవక్త్రుడు, విందానువిందులు, వీళ్ళంతా కుంతీదేవి యొక్క చెల్లెలు కొడుకులు వరసగా, ఒక్కొక్క చెల్లెలకు ఒక్కొక్క పిల్లలు అనమాట. ఒక్క ఈ అవంతిపురాధీశ్వరులు, విందానువిందులు, ఎందుకో దుర్యోధనుడు అంటే ఇష్టం. వాళ్ళకు ఒక చెల్లెలు ఉంది, మిత్రవింద అంటారు. ఆ మిత్రవిందకి స్వయంవరం చాటించి దుర్యోధనుడికి ఇద్దాం అనుకున్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అష్టమహిషుల్లో ఈవిడొకత్తి. కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారుగా, ప్రధాన భార్యలు అష్టమహిషులు. ఆ అష్టమహిషుల్లో రుక్మిణి, జాంబవతి, సత్యభామ, మిత్రవింద అంటే ఈవిడనమాట, అవంతీపురం రాజుగారి కూతురు, సొంత మేనత్త కూతురు ఆవిడ. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడి గురువుగారు సాందీపని. ఆ సాందీపని ఇక్కడి వాడే, కానీ కృష్ణుడు ఇక్కడ చదువుకోలేదు. చాలామంది తెలియక సాందీపని ఆశ్రమాన్ని చూసి కృష్ణుడు ఇక్కడ చదువుకున్నాడని బోర్డు పెడతారు. కృష్ణుడు చదువుకున్నది కాశీలో. కాశ్యాం అవంతీపురవాసినం అని భాగవతంలో చూడండి. అవంతీపురంలో నివసించే సాందీపని అనే ఆయన ఇక్కడ చాలా కాలం, ఇక్కడే పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, చదువుకున్నాడు. చదువు అయ్యాక ఉద్యోగం కావలసి వచ్చింది, ఇక్కడ ఉద్యోగం దొరకలేదు. అందుకని ఆయన కాశీ వెళ్ళిపోయి అక్కడ గురుకులం పెట్టుకున్నాడు. చాలామంది చూశారు కదా, సాందీపని ఆశ్రమం, ఇక్కడ గురుకులం ఉంటుంది. ఇక్కడ కొంతకాలం గురుకులం నడిపి పొట్టపోషణకి సరిగ్గా అవకాశం లేక, జనం ఇక్కడ చేరక ఇక్కడ నుంచి ఇక విడిచిపెట్టి కాశీ వెళ్ళిపోయి గురుకులం స్థాపించాడు. కాశీ వెళ్ళిన వేళ విశేషం, ఆ కాశీలో ఆయన ఎంతోమందికి చదువు చెప్పాడు. ద్వారకానగరానికి దగ్గరలో గాంధీనగర్ ఉంది కదా, పోరుబందర్, పోరుబందర్లో గాంధీగారు పుట్టారు. ఆ పోరుబందర్ని కుచేలపురం అంటారు. కుచేలుడు అక్కడివాడు, కుచేలుడున్న ఊరు అదన్నమాట. గాంధీగారి తల్లి రోజు వెళ్ళి కుచేలపురంలో, ఏది పోరుబందర్లో, అక్కడ కుచేలుడికి గుడి ఉంది. కుచేలుడు కృష్ణుడి గుడి కట్టాడు, అది కుచేలుడి ఇల్లు. ఇప్పటికి కూడా అక్కడ మనం వెళ్ళి చూడొచ్చు. రోజు వెళ్ళి గాంధీగారి తల్లి తన కొడుకుని తీసుకుని, నాయన ఈ కుచేలుడు మన ఊరివాడు, కృష్ణుడి గుడి కట్టాడు, ఇదిగో ఇది కుచేలుడి గుడి, మీరు ఆ కృష్ణుడిని హరి హరి అని స్తుతించండి. అందుకే ఆయన ఇప్పుడు హరినామస్మరణ చేసేవాడు. వైష్ణవ జనతో తేనే కహియే అనే గుజరాతీ పాట అంటే గాంధీగారికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ పాడేదనమాట. వైష్ణవులంటే వారు ఎవరు అంటే దీనుల్ని ప్రేమించేవారు అని వాళ్ళ అమ్మ చెప్పేదట. కుచేలుడి గుడిని ఆయన దర్శించాడు. గాంధీగారి ఇంటికి చాలా దగ్గర అన్నమాట. అక్కడి నుంచి కుచేలుడి పేరు సుధాముడు. సుధాముడు వేరు, సుధాముడు వేరు, ఇద్దరున్నారు. సుధాముడు అనేవాడు ఒకడేమో ఒత్తులేనివాడు, కృష్ణుడితో బృందావనంలో చదువుకున్నాడు, ఆడుకున్నాడు. ఈ సుధాముడు ఒత్తున్నవాడు కుచేలుడు. బట్టలు బాగుండేవి కాదు, బట్టలు చిరిగిపోయి డొక్కు బట్టలు వేసుకునేవాడు. కొంతమంది అంతే, ఏదో ఏ గుడ్డున్నా గుడ్డ వేసుకుంటారు, ఖరీదైన గుడ్డైన ఒకటి, చింకి గుడ్డైన ఒకటి వాళ్ళకి. అలాంటి చింకి గుడ్డలతో పేదవాడు కాశీ వెళ్ళి గురువుగారిని సాందీపని ఆశ్రయించి, గురువుగారండి నాకు చదువు రాదండి, మీ దగ్గర చదువుకుంటాను, డబ్బులు లేవండి అంటే, చిన్నప్పుడు వచ్చిన ఈ కుచేలుని ఆశ్రయించుకున్నవాడిని అన్నం పెట్టే ఆశ్రయం ఇచ్చి చదివించాడు. కుచేలుడు అక్కడ 27 చదువుకున్నాడు కాశీలో, 20 ఇయర్స్. ఆయన 20 కష్టపడి నేర్చుకుంటూ ఉండగా విద్య, మధ్యలో కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి 64 రోజులు మాత్రమే ఉన్నట్టు గురువుగారి దగ్గర. సహజంగా వాళ్ళు, గురువుగారు కూడా 27 కష్టపడి నేర్చుకున్న విద్యలు, బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళి నిమిషాల్లో నేర్చేసుకున్నారండి. భాగవతంలో రాస్తాడు అక్కడ, ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబునల్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవడైనా ఒక గురువుగారిని ఆశ్రయించవలసిందే,
ఎంత గొప్పవాడైనా పెద్దవాడైనా చిన్నవాడైనా పండితుడైనా పామరుడైనా గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొంది అప్పుడు మాత్రమే తరించాలి, గురువు లేకుండా తరించలేడని లోకానికి చెప్పడం కోసమని బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళారు. లేకపోతే వాళ్ళు సర్వజ్ఞులు కదా, అందుకే సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూజ్యులయ్యుండి. నిజంగా కృష్ణం వందే జగద్గురువని లోకమంతా వారిని పొగుడుతోంది. కృష్ణుడే జగద్గురువు, సర్వజ్ఞుడు, ఆయన కంటే మించిన భగవంతుడు లేడు. అయినా అక్కడికి వెళ్ళి గురువుగారి కాళ్ళు పట్టుకొని సేవించి ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఎంతకాలం? 64 విద్యలు 64 దినంబులు అంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా అన్నారు పోతనగారు. 64 విద్యలు 64 రోజుల్లో రోజూ గురువుగారు ఒక్కొక్క విద్య చెబుతూ ఉంటే మళ్ళీ చెప్పమని అడగకుండా వినే చెప్పేసేవారు. అంటే ఏకసంతాగ్రాహులు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారట. కుచేలుడితో వారి స్నేహం ఓన్లీ 64 డేస్. అయినా కుచేలుని ఆశ్రయించిన వాడిని గౌరవించాడు కృష్ణుడు. మహాత్ముల లక్షణం తక్కువ కాలం చదువుకున్న గురువుల్ని పూజిస్తారు. 64 రోజులు మా గురువుగారు పాఠం చెప్పాడు, బోడి 64 రోజుల్లో ఈ మాత్రానికి ఆయన్ని సేవిస్తానా, ఆయన్ని కాదు నా సొంత కొంపటి పెట్టుకుంటాను, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి రామశబ్దం నేర్చుకుని నిష్ణాత లాంటి పరీక్షలు కడతాను నా కొడుకుతో పాటు అని ధిక్కరించలేదు వాళ్ళు. పరమమూర్ఖులు అలా ధిక్కరిస్తారు పోయే కాలం వచ్చిన వాళ్ళు. జ్ఞానులు ఎప్పుడు ఒకసారి గురువు దగ్గర ఒక్క అక్షరం ఇచ్చినా పూజిస్తారు. ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమన్యతే సస్యయోని శతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. అటువంటి గురువుని ఎవడు నా అభిమన్యతే గౌరవించడో, అంటే గురువుగారు ఒక్క అక్షరం మంత్రం ఇచ్చినా గురువే, ఆ గురువుని గౌరవించని వాడు 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు, కుక్క జన్మలో చచ్చి 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 మళ్ళీ చండాలత్వం పొందుతాడు. ఆ తర్వాత కుంటాడుగా గుడ్డాడుగా మెల్లకంటాడుగా ఇలా తిరిగి మూతి తిరిగి నడ్డి విరిగి దరిద్రపు జన్మలెత్తి ఎప్పటికో తరిస్తే తరిస్తాడు. అంత మహాపాపం గురుద్రోహం అంటే. అందుకే మనం కృష్ణుడి చరిత్రలో నేర్చుకోవలసింది అదే. సర్వజ్ఞుడు అన్నీ ఎరిగిన కృష్ణుడు జ్ఞాని సాందీపనిని పూజించాడు. ఆ 64 రోజులు నేర్చుకున్నందుకు గురువుగారు కొడుకుని బతికించాడు. పైగా ఇక్కడికి వచ్చి మా గురువుగారి పుట్టిన ఊరు అని గురువుగారు జన్మస్థలం లోకానికి ప్రసిద్ధి అయ్యేలా చేశాడు. ఆశ్రమం కట్టించి బాగా అభివృద్ధి చేసి కొంతకాలం తర్వాత గురువుగారిని మళ్ళీ కాశీ నుంచి పట్టుకొచ్చేసి, ఎల్లకాలం కాశీలో కాదండి, మీ పుట్టిన ఊళ్ళో మీరు పీఠం పెట్టండి, మీరు దీన్ని అభివృద్ధి చేయండి అని దాన్ని డెవలప్ చేశాడు. అదనవాడు గురువుగారిని ఆయన పూజించిన విధానము అంటే. అలాగా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ అవంతీపురంలో సాందీపని ఆశ్రమం చాలా అభివృద్ధి చెందింది. శివుడు చెప్పాడుగా భవిష్యత్తులో కృష్ణ పరమాత్మ వస్తాడు, అప్పుడు ఈ నగరం మరింత ప్రసిద్ధికి ఎక్కుతుంది అని అలా దీన్ని అభివృద్ధి చేశాడు. ఎంతోమంది అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో అని ఆయన చెప్పాడు. అదిగో అది మహాకాళేశ్వర లింగం.